ఇక ఊదీ గురించిన కథలను ప్రారంభిద్దాం. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని అనువాడు బాబా భక్తుడు. అతడు రామచంద్రవామన మాడొక్క అనే బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేసేవాడు. అతడు ఒకసారి తన తల్లితో సిరిడీకి పోయి బాబాని దర్శించాడు. అప్పుడు బాబా స్వయంగా అతనితో అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పారు. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యింది. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అనే హోటల్ పెట్టాడు. అది బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టింది. అతడు ఆ బాధను భరించలేకపోయాడు. అటువంటి విషయాలలో ఊదీ బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలెను. అందుకే నారాయణరావు ఊదీ కొరకు వెతికాడు, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాడు. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. ఇద్దరూ ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయారు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామాన ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతున్నది అని కబురు వచ్చింది. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపారు. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతడు భార్యతో కలిసి కళ్యాణికి పోతున్నాడు. వారి వద్ద అప్పుడు ఊదీ లేదు. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపం చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ భక్తుడు ఇంటికి పోయేసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని చాలా సంతోషించాడు. 1904-1905 సంవత్సరాన నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేరులో మమల్తాదారుగా ఉండేవాడు. ఇది ఖాందేశు జిల్లాలో సిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉన్నది. ఆమె స్థితి బాగులేదు. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుతోంది. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడాడు, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు బాబాను జ్ఞాపకం తెచ్చుకుని వారి సహాయాన్ని వేడాడు. అదే సమయంలో సిరిడీలో రామ్గీర్ బువా అనే సన్యాసి ఉన్నాడు. బాబా అతనిని బాపుగీర్ బువా అనేవారు. అతని స్వగ్రామము ఖాందేశులో ఉన్నది. అతడు ఖాందేశుకు పోవుటకు నిశ్చయించుకున్నాడు. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్ చందోర్కర్కు ఊది ఆరతి పాట ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించారు. తన వద్ద 2 రూపాయలున్నవని, అవి జల్గాం వరకు రైలు టికెట్టుకు సరిపోవునని, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ సుమారు 30 మైళ్ళు వెళ్ళుటకు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పాడు. అన్నీ సరిగ్గా అమృతాయిగాన అతడు కలత చందన అవసరం లేదని బాబా పలికారు. వెంటనే శ్యామాను పిలిచి మాధవ్ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమన్నారు. హారతి పాటని ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమన్నారు. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా సిరిడీ విడిచి రాత్రి 2.5 గంటలకు జల్గాం చేరుకున్నాడు. అచ్చటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కష్టదశలో ఉన్నాడు. అప్పుడే ఎవరో సిరిడీ నుండి వచ్చిన బాపుగీర్ బువా ఎవరు అని కేక వేస్తున్నారు. బువా అచ్చటికి పోయి తనేనని చెప్పాడు. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాడు. దానికి 2 మంచి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఇద్దరూ అందులో కూర్చుని బయలుదేరారు. టాంగా వేగంగా వెళుతోంది. తెల్లవారు జోమున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరింది. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాడు. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టాడు. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినలేదు. కాని ఆ బంట్రోతు తాను హిందువునని, గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనగాన తినుటకెట్టి సంశయము వలదు అని చెప్పెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరేది. ఉషఃకాలమున జామ్నేర్ చేరారు. జామ్నేర్ చేరగానే రామ్గిరిబువ కాలకృత్యములు తీర్చుటకై టాంగా దిగి 2-3 నిమిషాలలో తిరిగి వచ్చాడు. కాని తిరిగి వచ్చేసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేరు. బాపుగీర్ బువ నోటి వెంట మాట రాలేదు. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను సిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాడు. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేశాడు. మైనతాయి చాలా దుస్థితిలో ఉన్నది. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచున్నారు. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకున్నారు. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చింది. గండము గడిచినదని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగాను, నౌకరును, పలహారాలను పంపినందుకు బాపుగీర్ బువ్వ ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సిరిడీ నుంచి ఒకరు వస్తున్నట్లు కూడా తనకు తెలియదని, తాను ఏ విధమైన టాంగాను పంపలేదని చెప్పాడు. బివి దేవుగారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను, రామ్గీర్ బావాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసాన్ని ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు, మైనతాయి, బాపూరావు చందోర్కర్, రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలు అనే గ్రంథాన ప్రకటించినారు. సాయి లీలను, సాయి మహిమను అనుభవించిన వారందరూ ఆ సమర్థ సద్గురునికి జోహారులు తెలియజేశారు. నారాయణరావు అనే భక్తుడు బాబాను 2 సార్లు దర్శనం చేసే భాగ్యం లభించింది. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు చిరిడీకి పోవాలని అనుకున్నాడు, కానీ పోలేకపోయాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడసాగాడు. సాధారణ చికిత్సల వలన అతనికి ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబగళ్ళు బాబాని ధ్యానించసాగాడు. ఒకనాడు స్వప్నంలో 1 దృశ్యాన్ని చూశాడు. ఆ స్వప్నంలో అతనికి బాబా దర్శనమిచ్చి, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగవుతుంది, 1 వారం రోజులలో నడవగలవు అని చెప్పారు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం 1 వారంలో కుదిరింది. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమేమిటంటే, శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, బాబా ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణాలకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉన్నారు. ఏ రూపంలోనో భక్తునికి దర్శనమిచ్చి వారి కోరికను నెరవేరుస్తున్నారు. బొంబాయిలో నుండే ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభువ సుతార్ ఒకసారి సిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవజ్జానము, భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, ఇతనిని నేను 4 సంవత్సరాల నుండి ఎరుగుదును అన్నారు. తాను మొదటిసారిగా ఇప్పుడే సిరిడీకి వచ్చిన వాడగుడిచే బాలాబువ సుతార్ ఇదెట్లు సంభవము అనుకున్నాడు. కాని తీవ్రంగా ఆలోచించగా, బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకి నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. తనలో తానిట్లనుకున్నాడు, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తుల యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించారు. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది. అతడు ఠాణాకు బదిలీ అయ్యాడు. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉన్నాడు. అతడు దానిని జాగ్రత్తగా పూజించేవాడు. పువ్వులు, చందనము, నైవేద్యము బాబా పటానికి నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాక్షించేవాడు. ఈ సందర్భాన బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమేనని చెప్పవచ్చు. కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చింది. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేదు. అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చారు. వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయాయి. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు సిరిడీ సాయిబాబా గారా అని అడిగారు. వారు ఇట్టు చెప్పారు, లేదు, నేను భగవంతుని సేవకుడును, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగారు. ఆమె 1 రూపాయి ఇచ్చింది. వారు ఒక చిన్న పొట్లంతో ఉదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమన్నారు. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక విచిత్రమైన సాయి లీలను వినండి. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ కులకర్ణి తన పర్యటన మానుకొనవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాడు. ఫకీరు గారి రాక భార్య వల్ల విన్నాడు. ఫకీరు గారి దర్శనము దొరకనందుకు మిగుల మనోవేదన పొందాడు. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుట ఇష్టపడలేదు. తానే ఇంటి వద్ద ఉన్నచు 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనుకున్నాడు. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరాడు. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకుండా వారి కోసం వెతకసాగాడు. అతని అన్వేషణ నిష్ఫలమయ్యింది. ఇంటికి వచ్చి భోజనం చేశాడు. భోజనమైన తర్వాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహాళికి బయలుదేరాడు. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు అనిపించింది. వారి ముఖ లక్షణాలు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాడు. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాడు. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చాడు. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాడు. అప్పటికీ ఆ ఫకీరు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాడు. వారింకనూ దక్షిణ కావాలన్నారు. అప్పాసాహెబ్ వారినింటికి రావలసిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాడు. మొత్తము 9 రూపాయలు ముట్టాయి. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మన్నాడు. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలిపోయాడు. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేవాడిని అన్నారు కనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలునిచ్చివేశారు బాబా. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేస్తుంది. అప్పాసాహెబ్ ఊదీ పట్లం విప్పి చూశాడు. అందులో పువ్వు రెక్కల అక్షింతలున్నాయి. కొంతకాలము పిమ్మట బాబాను సిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కింది. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకున్నాడు. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావాన్ని గ్రహించాడు. అతడు మిక్కిలి తెలివైన వాడప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరికేది. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడి అధికారం లభించింది. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి చెందింది. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు. స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలసిందిగా కోరుతున్నాము. ఠాణా జిల్లా దహనావ్ గ్రామం నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు 1917 సంవత్సరాన గురు పూర్ణిమ నాడు సిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించాడు. వస్త్రాలు దక్షిణ సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాడు. అప్పుడే 1 రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యమున నాసిక్లో కాళారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకుని 9 రూపాయి నాకిమ్ము అన్నాడు. హరిబావు కర్ణిక్ చాలా ఆశ్చర్యపోయాడు. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించెను అనుకున్నాడు. యోగీశ్వరులందరూ ఒకటే అని, ఏకాత్మభావంతో కార్యములు చేయుదురని ఈ కథ తెలియజేయుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమను వర్ణించారు. ఊదీ ధరించినంత మాత్రాన ఏ ఏ ఫలములు కలుగుతాయో చూద్దాం. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన వైద్యంలో పట్టభద్రుడు. ఆయన మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుతుండేవాడు. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయడానికి ప్రయత్నించారు, ఆపరేషన్ చేశారు, కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు. ఆ కుర్రవాడు చాలా బాధపడుతుండగా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరమన్నారు. సిరిడి సాయిబాబాను దర్శించమన్నారు. వారి దృష్టిచే అనేక కఠిన రోగాలు నయమయ్యనని బోధించారు. ఆ తల్లిదండ్రులు సిరిడికి వచ్చారు. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ కుర్రవాణిని బాబా ముందుంచారు. తమ బిడ్డను కాపాడమని వినయ గౌరవాలతో వేడుకున్నారు. దయార్ద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చాడు. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు, కనుక హాయిగా నుండు. ఆ కురుపుపై ఉదీని పూయండి. ఒక వారం రోజులలో నయమవుతుంది. దేవుని యందు నమ్మకం ఉంచండి. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందాన్ని పొందుతారు, వారి కష్టాలు గట్టెక్కుతాయి అని చెప్పారు. వారు ఆ కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టారు. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పారు. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశారు. రోగి సంతృప్తి చెందాడు. ఊదీ రాయిగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విడిచారు. బాబా ఊదీ ప్రసాదం వల్లను, వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందుకు వారు చాలా సంతోషించారు. ఈ సంగతి విన్న ఆ కుర్రవాణి మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడ్డాడు. బొంబాయి పోవుచు మార్గమధ్యమున బాబాని చూడాలనుకున్నాడు. కాని మాలేగాంలోనో మన్మాడులోనో ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచేశారు. కావున అతడు సిరిడీకి పోవుట మానుకుని తిన్నగా బొంబాయి చేరాడు. తనకు మిగిలియున్న సెలవులు ఆలీ బ్యాగ్లో గడపవలని అనుకున్నాడు. బొంబాయిలో ఉన్నప్పుడు 3 రాత్రులు వరుసగా ఒకే కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని ఆ డాక్టరుకు వినిపించింది. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకుని సిరిడీకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరానికి చికిత్స చేస్తున్నాడు. రోగికి నయం కావడం లేదు, కనుక సిరిడీ ప్రయాణం రోజురోజుకి వాయిదా పడుతోంది. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడీకి వచ్చేదను అని అనుకున్నాడు. జరిగిన చిత్రమేమనా, సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుట ప్రారంభించి త్వరలోనే సామాన్య ఉష్ణతకు దిగింది. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం సిరిడీకి వెళ్ళాడు.